ఈరోజు 40వ రోజు ప్రవచనం.
హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవద్గీత గుణత్రయ విభాగ యోగం మీద చేసేటటువంటి ప్రసంగాల్ని పూజ్య గురువులు మహాపురుషుడు తత్వవిదానంద సరస్వతి మహారాజ్ స్వామి వారు చేస్తారు. వారు నిజంగా కారణజన్ములు, మహానుభావులు. వారి దర్శనమే చాలు, త్రివేణీ సంగమంలో స్నానం చేసినట్టు. ఎందుచేత ఈ మాట నేను చెప్తున్నానంటే, ఒకనకొకప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఐపీఎస్కి ఆయన సెలెక్ట్ అయితే శిఖని తీసేస్తే తప్ప ఐపీఎస్ చదవడానికి వీల్లేదు అంటే, నాకు సంప్రదాయమైనటువంటి శిఖ ఉండాలి, నేను సంధ్యావందనం చేసుకోవాలి, నాకు ఐపీఎస్లో సీట్ ఇవ్వకపోతే పర్వాలేదు తప్ప నేను మాత్రం శిఖని తీయను అని సంప్రదాయానికి నిలబడి ఐపీఎస్ చదవాలి. ఆ తరువాతి కాలంలో వారు హైదరాబాద్లో ఒక పెద్ద ప్రొఫెసర్గా ఉండేవారు. అటువంటి వారు దయానంద సరస్వతి మహారాజ్ వారి యొక్క శిష్యరికం చేసి సన్యసించారు. మహానుభావుడు నడిచి వెడుతున్నటువంటి శంకర భగవత్పాదులే, అంతటి మహాజ్ఞాని. వారు గుణత్రయ విభాగ యోగం గురించి 8వ తారీఖు నుంచి రామకృష్ణ మిషన్ స్కూల్లో ప్రసంగం చేస్తారు. నిజంగా వారి దర్శనమే చాలు, వారి వాణి చాలు. అందుకని సాధ్యమైనంత వరకు మీలో అవకాశం ఉన్నవారందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా, అంతటి మహాపురుషుడు ఊళ్ళోకి వస్తున్నారు కాబట్టి ఒక్కసారి అందరికీ తెలిస్తే అవకాశం ఉన్నవారు వినియోగించుకుంటారు అని ఒక ప్రకటన చేయడం జరిగింది. సరే, ఇంకా నిన్నటి రోజు మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేసరికి ఒక మాట చెప్పుకున్నాం. ఆ యుద్ధంలో రావణాసురునికి సారథ్యం వహిస్తున్నటువంటి సారథి అలిసిపోయినటువంటి రధికుడికి కొంతసేపు విశ్రాంతి కల్పించడం కోసమని యుద్ధభూమి నుంచి రథాన్ని మరల్చి దూరంగా తీసుకెడితే, ఆ సారథిని అధిక్షేపించి రావణాసురుడు నిందిస్తే ఆయన తిరిగి సమాధానం చెప్తూ, నేను లంచముల కోసం ఆశపడిన వాడినో లేకపోతే నీతి తెలియని వాడినో శాస్త్రమునకు దూరముగా ప్రవర్తించిన వాడనో కాను, నీవు అలిసిపోయావు, అశ్వములు అలిసిపోయాయి, ప్రతిద్వంద్వి తీవ్రమైనటువంటి వేగాన్ని పుంజుకుని ఉన్నాడన్న కారణం చేత నీకు కొంతసేపు విశ్రాంతిని కల్పించాలన్న సదుద్దేశ్యంతో రథాన్ని పక్కకి మళ్లించానని చెప్తే, ప్రీతి చెందినటువంటి రావణాసురుడు తన చేతికి ఉన్నటువంటి స్వర్ణ కంకణాన్ని తీసి సారథికి బహూకరించాడు. అదే సమయంలో అంతటి రామచంద్రమూర్తి అవతార ప్రయోజనం రావణ కుంభకర్ణ వధ. మనుష్యుల యొక్క జీవితానికి ఆదర్శంగా తాను నడిచి చూపించడం, రామరాజ్యంగా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చెయ్యడం, అటువంటి రామచంద్రమూర్తి అంతటి వారు రావణాసురుడి యొక్క అస్త్రశస్త్ర బలాన్ని చూసి, ఇంతటి దివ్యమైనటువంటి బలమున్న ఈ రావణాసురుణ్ణి ఎలా నిగ్రహించడమని అంతటి రామచంద్రమూర్తి కూడా కొంచెం నిరుత్సాహానికి లోనై తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి దశలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి సంఘటన దగ్గర నిన్నటి మనం రోజున ఆగి ఉన్నాం. అయితే ఒక పక్క ఆదిత్య హృదయం రామచంద్రమూర్తికి ఉపదేశం జరిగింది, ఒక పక్క రావణాసురుడు విశ్రాంతి తీసుకున్నాడు, మరొకవైపు లంకాపట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాజు మీద ఎంత వైముఖ్యం ఏర్పడిందంటే, వాళ్ళు అనుకుంటారు, కథం శూర్పణకావృద్ధ కరాళానిర్ణతోదరి అససాధవని రామం కందర్పమివ రూపిణం సుకుమారం మహాసత్వం సర్వభూత హితేరతం తందృష్ట్వా లోక నింద్యాస హీనరూపా ప్రకామిత కథం సర్వగుణైర్హీన గుణవంతం మహౌజసం సుముఖం దుర్ముఖీ రామం కామయామాస రాక్షసి జనస్యాస్యల్పభాగ్యత్వా దలినీ శ్వేతమూర్ధజ అకార్యమపహాస్యంచ సర్వలోక విగర్హితం. ఆ రావణాసురుని యొక్క చెల్లెలైనటువంటి శూర్పణక చుత్తంతా తెల్లబడిపోయింది, వృద్ధురాలైపోయింది, ఒళ్ళు ముడతలు పడిపోయింది, భయంకరమైనటువంటి స్వరూపాన్ని పొందింది, వికృతమైనటువంటి స్వరూపంతో ఉంటుంది, జారిపోయినటువంటి కడుపు కలిగినటువంటిది, వికృతమైనటువంటి ఆకారము కలిగినది, కఠినమైన మాట కలిగినటువంటిది. అటువంటి శూర్పణక అంతటి అందగాడు కందర్పమివ రూపిణం అంటారు, మన్మధుడితో సమానమైనటువంటి ఆకృతిని కలిగినటువంటి రామచంద్రమూర్తి అంత మధురమధురముగా మాట్లాడగలిగినవాడు, అటువంటి సౌందర్య రాశి చక్కటి నడువడి కలిగినవాడు, సర్వకాలములయందు ధర్మమును అనుష్ఠానము చేసేటటువంటి వాడు, ఆ రాముణ్ణి ఏ ముఖం పెట్టుకుని కామించింది, కామించి రాముణ్ణి పొందాలన్న కోరిక ఎలా కలిగింది? ఆ రాముడు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే అంత కక్ష పెంచుకుని కడుపులో చిట్ట చివరికి సీతాపహరణానికి దారి తీసేటట్టుగా రావణాసురుని యొక్క మనస్సు వ్యగ్రత పొందేటట్టుగా మాటలను ఎలా మాట్లాడగలిగింది? చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమై కరశ్చ నిహత సంఖ్యే దూషణ స్త్రిశిరాస్తథా శరైరాదిత్య సంకాశై పర్యాప్తం తన్నిదర్శనం. రావణుడు ఎంత మూర్ఖుడు! రామచంద్రమూర్తి అరణ్యానికి వచ్చి 14,000 మంది రాక్షసుల్ని, కరదూషణుల్ని, త్రిశిరుల్ని ఆయన ఒక్కరే సంహరించారు. సంహరిస్తే ఆ నిదర్శనం చాలదా? వచ్చినటువంటి వాడు పరమధర్మాత్ముడు, గొప్ప పౌరుష పరాక్రమములున్నవాడు, ఆయన పట్ల మనం అపచారం చెయ్యకూడదు, సంధి చేసుకుందామన్న ఆలోచన రాలేదు. శూర్పణక మాటలు విని సీతాపహరణం చెయ్యడానికి వెళ్ళాడు. పోని అక్కడతో తెలియలేదు, రాముడు అంతటి బలశాలి అని అనుకోలేకపోయాడు. కానీ వీరొక యథార్థం ఉందే, ఋష్యమూకే వసన్ శైలే దీనో భగ్నమనోరథ సుగ్రీవ స్థాపితో రాజ్యే పర్యాప్తం తన్నిదర్శనం. రాజ్యభ్రష్టుడై అన్నగారి చేత తరమబడి ఋష్యమూక పర్వత శిఖరాల మీద కూర్చున్నటువంటి సుగ్రీవుణ్ణి రక్షించడం కోసమని ఆయనతో స్నేహాన్ని చేసుకున్నవాడై వాలిని ఒక్క బాణంతో సంహరించి చేసుకున్నటువంటి స్నేహానికి ఆ ఒప్పందానికి నిలబడి సుగ్రీవుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించినప్పుడైనా రావణాసురుని యొక్క కళ్ళు తెరుచుకోలేదా? ధర్మార్థ సహితం వాక్యం సర్వేషాం రక్షసాం హితం యుక్తం విభీషణే నోక్తం మోహత్తస్య న రోచసే. పోనప్పుడు వినలేదు. విభీషణుడు ధర్మబద్ధమైనటువంటి మాట చెప్పాడు, అన్నయ్య నువ్వు రామచంద్రమూర్తిని నిగ్రహించలేవు, లంక అంతా నాశనం అయిపోతుంది, నువ్వు చేసినటువంటిది పాపపు నడువడితో కూడినటువంటి పని, నా మాట విను, సీతమ్మని తీసుకెళ్లి మళ్ళీ రామచంద్రమూర్తికి ఇచ్చేసేయని చెప్పాడు. అప్పుడు విభీషణుడి యొక్క మాటలు కానీ రావణాసురుడు విని ఉండి ఉంటే ఇవాళ లంకాపట్టణానికి ఇంత చేటుకాలం దాపురించి ఉండేది కాదు. ఆనాడు విభీషణుడి మాటలు వినలేదు. కుంభకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహాబలం అతికాయంచ దుర్ధర్షం లక్ష్మణేన హతం పునః ప్రియం చేంద్రజితం పుత్రం రావణో నవబుధ్యతే. తోడపుట్టినటువంటి వాడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. తదనంతరం తన కుమారులైనటువంటి నరాంతకుడు, అతికాయుడు మొదలైనటువంటి వాళ్ళందరూ మరణించారు. తనకి అత్యంత ప్రియురాలైనటువంటి ధాన్యమాలిని కుమారుడు అతికాయుడు. అతికాయుడు మరణించాడు, ఆ నరాంతకుడు మరణించాడు, ఆ తర్వాత మహోదర మహోపార్శ్వులు మొదలైన వాళ్ళు మరణించారు, ఆఖరికి ఇంద్రజిత్తు కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇంతమంది మరణించిన తరువాతైనా వచ్చినవాడు సామాన్యమైనటువంటి నరుడి కాడన్న ఆలోచన రావణుడికి రావట్లేదే. ఎంత చిత్రమైనటువంటి విషయం ఇది! పితామహీన ప్రీతేన దేవదానవరాక్షసై రావణస్యాభయం దత్తం మానుషేభ్యో న యాచితం తదినం మానుషం మన్యే ప్రాప్తం నిస్సంశయం భయం జీవితాంతకరం ఘోరం రాక్షసాం రావణస్య చ. ఒకనకొకసారి దేవతలందరూ కూడా రావణాసురుడు చేస్తున్నటువంటి ఆగడములను భరించలేక అందరూ కలిసి బయలుదేరి చతుర్ముఖ బ్రహ్మగారైనటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, రావణుడు చేస్తున్నటువంటి ఆగడాలు భరించలేకపోతున్నాం, మీరు వరాలిచ్చేశారు, నరవానరముల చేతిలో తప్ప వాడికి ఎవ్వరి చేతిలోనూ చావు లేదు, ఇవాళ వాడి ముందుకెళ్ళి నిలబడగలిగినటువంటి ధైర్యం ఎవ్వరికీ లేదు, నైనం సూర్య ప్రతిపతి వార్ష్వేన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సముద్రం కూడా కెరటాలతో వాడి ముందు నిలబడ్డానికి భయపడుతోంది. సూర్యుడు గట్టిగా ప్రకాశించాడు, చంద్రుడు ఎక్కువ వెన్నెల విరజిమ్మకుండా ఉండడానికి వీల్లేదు, అలా దిక్పాలకుల్ని కూడా శాసిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి రావణాసురుడి చేత లోకములన్నీ పీడింపబడుతున్నాయి, కాబట్టి మాకు ఏమిటి ఉపశాంతి, మేము ఎలా జీవించాలని అడిగారు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మగారిని తపస్సు చేత సంతోషపెట్టారు. పీడ్యమానాస్తు బలిన వరదానీన రాక్షస దీప్తైస్తపోభిర్విభుదా పితామహమపూజయన్ అద్య ప్రభృతి లోకాం స్త్రీన్ సర్వే దానవరాక్షసా భయేన ప్రావృత నిత్యం విచరిష్యంతి శాశ్వతం. నేను ఇవాళ నుంచి ఒక కట్టుబాటు చేస్తున్నాను, ఈ దానవులు రాక్షసులు మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉండరు, దాని చేత మీకు కొంత ఉపశాంతి కలుగుతుంది అని ఆనాడు దేవతలతో చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు. వాళ్ళు దానివల్ల పూర్తి ఉపశాంతి పొందకపోవడం చేత రావణుడు ఎలా మరణిస్తాడు అని బెంగ పెట్టుకుని వాళ్ళు పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశారు. దైవతైస్తు సమాగమ్య సర్వైశ్చేంద్ర పురోగమై వృషధ్వజస్త్రిపురా త్రిపురాహ మహాదేవ ప్రసాదిత. త్రిపురములను తన యొక్క కంటి మంట చేత నశింపచేసిన వాడు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి బాణము చేత కొట్టినవాడు, అటువంటి త్రిపురాంతకుడైనటువంటి పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన దేవతల యందు ప్రీతి చెందారు. ప్రీతి చెంది వృషభధ్వజుడైనటువంటి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నస్తు మహాదేవో దేవానీతద్దచోబ్రవీత్ ఉత్పత్స్యతి హితార్థం వో నరీరక్షయావహ ఏషా దేవైః ప్రయుక్త తుక్షుద్యథా దానవాన్ పురా భక్షయిష్యతి నః సీత రాక్షసాగ్ని సరావణాన్. నేను మీ అందరికీ ధైర్యం చెప్తున్నాను, బెంగ పెట్టుకోకండి. ఇంత తపస్సు కలిగినటువంటి రావణాసురుణ్ణి మరణించడానికి సిద్ధమైపోవడానికి కావలసినటువంటి విధంగా ఇంత తపస్సున్నవాడు భ్రష్టుడై తన తపస్సుని పోగొట్టుకున్నవాడై బుద్ధి మాంద్యముతో నిండిపోయి మరణించడానికి సిద్ధమయ్యేటట్టు చెయ్యడానికి ఇన్ని కోట్ల మంది రాక్షసుల యొక్క బుద్ధిని మోహ పెట్టడానికి సీత అన్న పేరుతో అమ్మవారు ఉదయించబోతోంది అని ఆ రోజు పరమశివుడు వరమిచ్చాడు. అందుచేత సీతమ్మ తల్లి ఎవరు అంటే సీతమ్మ తల్లి మాయామానుష రూపిణి నిర్ధారించారు వాల్మీకి మహర్షి. అందుచేత సీతమ్మ తల్లిగా ఆ అమ్మవారే వస్తోంది. ఆవిడ పెట్టినటువంటి మోహం చేత రావణుడు వశుడై అనేక విధాల మాట్లాడి అనకూడని మాటలని తన తపస్సు తానే పాడు చేసుకుని మరణించడానికి సిద్ధపడతాడయా, మీరు బెంగ పెట్టుకోకుండా ఆ రోజున పరమశివుడు వరమిచ్చాడు. అందుచేత వచ్చినటువంటిది ఎవరో కాదు, రావణాసురుడు అపహరించి తీసుకొచ్చినటువంటి మైథిలి ఆ జానకీమాత ఆ సీతమ్మ సాక్షాత్తుగా రావణాసురుడి యొక్క ప్రాణములను తీసుకోవడానికి ఈ లంకాపట్టణాన్ని సర్వనాశనం చెయ్యడానికి రాక్షసులందరినీ పరిమార్చడానికి కాలరాత్రిలా వచ్చింది. ఈ విషయాన్ని గుర్తెరగలేకపోతున్నాడు రావణుడు. నిష్కారణంగా రామచంద్రమూర్తి మీద యుద్ధం చేయడానికి వెడుతున్నాడు అని వాళ్ళందరూ బెంగ పెట్టుకుని చెప్పుకుంటున్నారు. చిత్రం ఏమిటంటే గోడుగోడుగా తన చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకాపట్టణంలో ఉన్న సామాన్యమైనటువంటి రాక్షసులు రాక్షస స్త్రీలు పలికినటువంటి మాటల్లో వాళ్ళకు కలిగినటువంటి జ్ఞానోదయం కూడా రావణాసురుడికి కలగలేదు. అందుకే అమ్మవారి గొప్పతనం అంతా ఎక్కడుందంటే ఆవిడ ఎవరిని ఉద్ధరించాలనుకుంటుందో అటువంటి వారి యొక్క ఇంద్రియములకు శమము దమము అని ఆ ఇంద్రియాలని గెలవగలిగినటువంటి శక్తిని వాళ్ళకి ఇస్తుంది ఆవిడ. ఆవిడ ఎవరిని నాశనం చెయ్యాలనుకుంటుందో అటువంటి వారి ఇంద్రియములకు లౌల్యం ఇస్తుంది. అందుకే అమ్మవారి ఉపాసన చేస్తే తప్ప, అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప అయ్యని చేరుకోవడం కుదరదు. అందుచేతనే మనకు ఉపాసనలో కూడా మొట్టమొదట అశ్విని నక్షత్రం ఉన్నా అశ్విని నక్షత్రం నుంచి న్యాయంగా సంవత్సరం ప్రారంభం కావాలి. కానీ ఎప్పుడు ప్రారంభమవుతోంది? చైత్రమాసంతో ప్రారంభమవుతోంది. అశ్విని నక్షత్రంతో చంద్రుడు కూడితే ఆశ్వీజమాసం ముందు రావాలి. వస్తోంది ఆశ్వీజమాసం? రాదు. 13 నక్షత్రాలు ముందు, 13 నక్షత్రాలు వెనక్కి వదిలేస్తే మధ్యలో నక్షత్రం చిత్తానక్షత్రం. చిత్తానక్షత్రంతో చంద్రుడు కూడితే చైత్రమాసం వస్తుంది. చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. చైత్రంలో చిత్రమైనటువంటి విషయాలు కొన్ని జరుగుతాయి. చైత్ర వైశాఖ మాసములలో వసంత ఋతు ఉంటుంది. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన యౌవరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు. చైత్రమాసంలో 2 విశేషంగా వస్తాయి భూమి మీదకి. ఆ 2 ఒకటి మల్లె పువ్వు, 2 మామిడి పండు. మల్లె పువ్వు వచ్చినప్పుడు లోకమంతా దుర్గంధం ఉంటుంది, ఎందుకని చెమట, అందరికీ తాపం, చెమటలు పట్టుంటారు. సాయంకాలం అయ్యేటప్పటికి మల్లె పువ్వు విరబూస్తుంది. ఆ విరబూసినటువంటి మల్లె పువ్వు అపారమైనటువంటి సంతోషాన్ని కల్పిస్తుంది. ఎక్కడ చూసినా రాత్రి 10:00, 11:00 వస్తుంటే బాలాజీ చెరువు కళ్యాణ మండపం దగ్గర భానుగుడి సెంటర్లోను 3 రూపాయలు 3 అర్ధ రూపాయలు కూడా ఇంతంత బొడ్డు మల్లెల దండలు అమ్మేస్తూ ఉంటారు. నిజంగా మల్లెల వాసన గుబాళిస్తూ ఉంటుంది. మల్లె మల్లె మామిడి పండు మామిడి పండు. మామిడి చెట్టుకు ఒక్కదానికే సంస్కృతంలో రసాలము అని పేరు. పరమేశ్వరుడికి ఒక్కడికే రసో వై సహ అని పేరు. ఒక్క మామిడి చెట్టు యొక్క చిగురిని తిని మాత్రమే కోయిల కూస్తుంది. ఆ కోయిల గమ్మత్తు అది ఎప్పుడు పడితే అప్పుడు కుయ్యదు, అదొక్క వసంతకాలం వస్తేనే కూస్తుంది. ఒకళ్ళు విన్నారా, ఒకళ్ళు వినలేదా, నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా, ఇవేవి కోకిల పట్టించుకోదు. అంత అందంగా ఉన్న, అంత అందంగా పాడినటువంటి పాట విని మీరు కోయిల్ని చూద్దామని వెళ్ళారనుకోండి, తీరా చూస్తే నల్లగా కాకి పిల్లంత పెట్ట ఉంటుంది కోయిల. కానీ రూపు అంత అందంగా ఆకర్షణీయంగా ఉండదు, కంఠం అంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరు అలా వచ్చిన వారు? శంకర భగవత్పాదులు వచ్చారు చైత్ర వైశాఖ మాసాల్లో, వైశాఖ శుక్ల పంచమి ఆ తిథి నాడు శంకర భగవత్పాదులు జన్మించారు. వారు మల్లెపువ్వు, మల్లెపువ్వై మహానుభావుడు లోకమునకు అంతటికీ జ్ఞానాన్ని ప్రదానం చేసి శంకర భగవత్పాదులు జన్మించిన సమయానికి వేదము ప్రమాణము కాదనేటటువంటి వాదనలు భారతదేశం నలు చెరగులా వ్యాప్తి చెంది ఉన్నాయి. ఒక్కడే మహానుభావుడు 8వ సంవత్సరానికి సకల విద్యాపారంగతుడైపోయాడు. సత్యదండాన్ని పట్టుకుని ఆతృత సన్యాసం స్వీకరించి ఎన్ని వాదనలు నూరు మూయించారో వేద ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుకే ఇప్పటికీ భద్రాచలం వెడితే రామచంద్రమూర్తి మీద ప్రార్థనా శ్లోకం చెప్పాలంటే ఏది చెప్తారో తెలుసా అండి? వామాంకస్థిత జనకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధకరేణ బాహుయుగళే శంఖం శరందక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని శంకర భగవత్పాదులు చేశారు ఆ ప్రార్థనా శ్లోకాన్ని. అంతటి మహానుభావుడు వైశాఖ మాసంలో పుట్టారు, చైత్రమాసంలో రామచంద్రమూర్తి పుట్టారు. మనం చైత్రమాసంలోనే కదా శ్రీరామ నవమి చేస్తాం, కానీ చిత్రం ఏమిటంటే ఉపాసన మాత్రం చైత్రమాసంలో ప్రారంభం అవ్వదు. మీకు ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఉపాసన ఆశ్వీజ మాసంలోనే. అందుకే శరన్నవరాత్రులలోనే అమ్మవారి యొక్క పూజలు చేసి ఆ బొక్కాలు బరిగుండాలు పట్టుకుని పూర్వకాలంలో దసరాల సమయంలో చక్కగా ఈ గురువులు ముందు నడుస్తూ ఉండేవారు, పిల్లలందరూ ముందెడుతూ ఉండేవారు. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు అంటూ వాళ్ళు ఇళ్ల ముందుకు వస్తూ ఉండేవారు. గురువు వెనకాతల శిష్యులు అనుగమించి వెళ్ళేటటువంటి రీతిని అది చూపిస్తూ ఉండేది, అంత అందంగా ఉండేవి. ఇవాళ నాకు తెలిసి ఏ స్కూల్లో ఏ కాలేజీలో దసరా ఉత్సవాన్ని అంత అందంగా జరిపేటటువంటి సంప్రదాయం నశించిపోవడంలోనే అసలు ప్రాచీనమైనటువంటి సంప్రదాయం ఏమిటో పిల్లలకి తెలియడం అనేటటువంటిది కూడా దూరం అయిపోయింది. అసలు ఇప్పుడు ఆ పాటే లేదు, ఇప్పుడు ఆ పాట పాడే పిల్లలే లేరు, అలా తీసుకెళ్లేటటువంటి గురువులే లేరు. అందుచేత ఆశ్వీజ మాసంలోనే ఉపాసన ప్రారంభమవుతుంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తదనంతరం అమ్మ అనుగ్రహం కలిగితే ఆవిడ మాయామానుష రూపిణి, ఆవిడ తెర వేసి ఉంచుతుంది. తెర వేసి ఉంచినంతసేపు ఇంద్రియ లౌల్యంతో ప్రపంచం వైపుకి తిరుగుతాడు. అందుకే పంచతన్ మాత్రసాయక అని పేరు ఆవిడికి. ఆవిడ పంచతన్ మాత్రలు చేతిలో పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలనుకుంటుందో ఆ పంచతన్మాత్రల్ని తన వైపుకి తిప్పుకుంటుంది. తిప్పుకుని తన పాదములను వాళ్ళకి దర్శనం అయ్యేటట్టుగా చేస్తుంది. చేస్తే అమ్మ అనుగ్రహం కలిగితే ఏమవుతుంది? శివశక్తి కెరూపిణి లలితాంబిక, శివ అనుగ్రహం కలుగుతుంది. సీతమ్మ అనుగ్రహం కలిగితే హనుమకి ఏం దొరికింది? రాముని యొక్క గాఢ పరిష్వంగం దొరికింది. రామచంద్రమూర్తి కౌగిలించుకున్నారు, అదే దాని రహస్యం. అందుకే తత్తతో మొదలై తత్తతో పూర్తవుతుంది సుందరకాండ ఉపాసన కాండానికి రహస్యం అదే. అందుచేత అమ్మవారి యొక్క అనుగ్రహం లోపించడమే ఇంద్రియ లౌల్యం. ఆవిడ ఏకకాలమునందు అనేకముగా కనపడుతుంటుంది. ఆవిడే కేవలం నరకాంతలా కనపడుతుంటుంది. ఆంతరమునందు మాత్రం ఒకవైపు రావణాసురుడికి ఇంద్రియములకు లౌల్యమును కల్పించి మండోదరి చెప్తుంది మళ్ళీ ఈ రహస్యాన్ని. సీత కన్నా అందగత్తెలు లంకలో ఉన్నారయ్యా, నీ మృత్యువుని తెచ్చుకోవడానికి నువ్వు సీతమ్మ వైపుకి వెళ్ళావుంది. ఇంద్రియ లౌల్యాన్ని ఆవిడ లోపల కలిగేటట్టుగా చేస్తుంది. ఆ ఇంద్రియ లౌల్యం వచ్చిందా భ్రష్టుడైపోతాడు. అందుకే ప్రార్థనా శ్లోకం చేస్తే ఏదడుగుతామంటే, అమ్మా నాకేమనుగ్రహిస్తావో తెలుసా, రామాయణం చెప్పుకుంటున్నానమ్మా, నా ఇంద్రియాలన్నీ నీ పాదాల దగ్గర ఉండేట్టుగా నన్ను కృప వహించు అని చెప్పడానికే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం అపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం అంటాం. ఆ చేతిలో ఆవిడ మధుపాత్ర పట్టుకుంటుంది. అది ఎవరి యందావిడికి అనుగ్రహం కలిగిందో వారి యొక్క కోరిక తీరుస్తుంది. శారదా కటాక్షమై నాలుక మీద నిలబడుతుంది. ఆవిడ అనుగ్రహం లేదా ఇంద్రియములకు లౌల్యమును సృష్టిస్తుంది. అది విఘ్నమై వచ్చి వాడు ఏ పని మొదలెట్టాడో ఆ పని జరగకుండా కూడా ప్రతిబంధక రూపం అవుతుంది. ఇంత తపస్సున్న రావణాసురుడు భ్రష్టుడవడానికి ఆ తల్లే కారణం. లోకాలు రక్షింపబడాలి కాబట్టి. పైన చెట్టు మీద కూర్చున్న హనుమకి జగన్మాతగా కనపడడానికి ఆ తల్లే కారణం. ఏకకాలమునందు రెండుగా కనపడుతుంది. కనపడి కొందరిని ఉద్ధరిస్తుంది, కొందరిని నశింపచేస్తుంది. అది ఆవిడ మాయామానుష స్వరూపం అమ్మవారిది. అందుచేతనే ఇక్కడ పరమశివుడు ఒక మాట చెప్పారు వరం ఇచ్చినప్పుడు. సీతమ్మ వస్తోందయ్యా, అమ్మవారు సీతమ్మగా వస్తోంది. ఆవిడ ఇన్ని కోట్ల మంది రాక్షసుల యొక్క తపస్సుని, ఇన్ని కోట్ల మంది రాక్షసులు నాశనం అవడానికి కావలసిన రీతిలో లౌల్యమును తయారు చేస్తుంది. మీరు బెంగ పెట్టుకోకండి అన్నారు. ఎవరు వెళ్ళగలరు రాత్రి రావణాసురుడి దగ్గరికి? ఇది అవతార రహస్యం. చివరకు వచ్చేస్తోంది కాబట్టి ఇంకా ఇప్పుడు అవతార రహస్యాన్ని బయట పెట్టించారు మహర్షి. సరే, వీరందరూ ఈ మాటలు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటుండగా అక్కడ తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్యా ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీత్ రామ అగస్త్యో భగవాన్ ఋషి. అగస్త్య మహర్షి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే రామరావణ యుద్ధం జరుగుతుండగా యుద్ధాన్ని చూడాలని ఎందరో దేవతలు వచ్చారు, ఎందరో గంధర్వులు వచ్చారు. అసలు ఎందరో గంధర్వులు రావడం ఏమిటి, అసలు ఎవరూ ఏ లోకంలోనూ లేరు. ఇంకా అందరూ వచ్చి ఆకాశం నిండా నిండిపోయి నిలబడిపోయారు. మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జరిగింది. కటిక చీకట్లో ఎవరూ కనపడేవారు కాదు. తళుక్ 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 అని బాణాలు మిరుపులు కనపడుతుండేవంతే. రామరావణ యుద్ధం జరగబోతోంది కాబట్టే ఒకసారి ప్రత్యక్ష రామాయణం చెయ్యాలని ఇవాళ ఒకసారి చీకటొచ్చి వెలుతురొచ్చి చీకటొచ్చి వెలుతురొచ్చి నడిచింది. అందుకని మహానుభావుడు రామచంద్రమూర్తి ఒకసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలనుకున్నారు. లేకపోతే రామరావణ యుద్ధం రోజునే ఎలా జరగడం ఏమిటి, ఇన్నాళ్ళు జరగకూడదా, ఇవాళే రామరావణ యుద్ధం రావాలి. అందుకని అంత ప్రచండమైనటువంటి యుద్ధం జరగాలి. అందుకని ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నారు. వచ్చినవాడు సామాన్యుడు కాడు. అగస్త్య మహర్షి అంటే మహానుభావుడు. మీకు అయోధ్యకాండ అరణ్యకాండ మొదలైనవి చెప్పేటప్పుడు మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆయన ఎంతటి శక్తి కలిగినటువంటి వాడో, అగస్త్యుడంటే ఎటువంటి ప్రచండ పరాక్రమం ఉన్నవాడో. అరణ్యకాండలో అసలు అవతార ప్రయోజనం నెరవేరడానికి సీతారాములు ఎక్కడుండాలో ఎవ్వరూ చెప్పరు, చెప్పే వరకు వెడతాడు. ఆఖరణకు ఆయన చెప్తాడు, మీరు ఆ కోణంలో వినండి వినండి అని నేను చెప్పుకుంటూ వచ్చాను. అరణ్యకాండలో ఎవరు చెప్పారు పంచవటిలో ఉండమని? అగస్త్య మహర్షి చెప్పారు. ఇప్పుడు ఎవరొచ్చారు? ఆయనే వచ్చారు. ఆయన ఏమిచ్చారు ఆ రోజున? ఇంద్రుడు నాకు ఇచ్చాడయ్యా నీకిమ్మని రామా, ఇదిగో బ్రహ్మాస్త్రం నీకోసమే సిద్ధం చేసి ఉంచాను, దీన్ని స్వీకరించవలసింది అని ఆ రోజున బ్రహ్మాస్త్రం ఇచ్చారు రామచంద్రమూర్తికి. రామాయణం వెనకాతల ఉండి అవతార ప్రయోజనం నెరవేరడానికి అన్ని విధాల భూమికని సిద్ధం చేసిన వారు అగస్త్య మహర్షి. సుందరకాండలో ఉన్న మొట్టమొదటి శ్లోకంలోని బీజాక్షరానికి అధిపతి అగస్త్య మహర్షి ఉపాసనలో కూడా. అందుకని రామాయణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే విశ్వామిత్రుడి తర్వాత అత్రి మహర్షి దర్శనం, శరభంగ దర్శనం వీటితో పాటుగా కనపడకుండా అంతర్లీనంగా రామాయణంలో విశేషమైన ప్రాముఖ్యతని చూపించి శాసించిన వారు అగస్త్య మహర్షి. ఆయన ఎప్పుడెప్పుడు కీలక ఘట్టమో అప్పుడప్పుడు తళుక్కుని మెరుస్తుంటారు. అసలు ఆ ఆశ్రమమే ఎలా ఉంటుందో మీరు విన్నారు కదా అరణ్యకాండ విన్నప్పుడు. అందుచేత ఆయన వచ్చారు. వచ్చి ఎప్పుడైతే రావణుడు దూరంగా వెళ్ళిపోయాడో రామచంద్రమూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారో గబగబా పైనుంచి కిందకి దిగారు. కిందకి దిగి ఆదిత్య హృదయంలో ఒక రహస్యం ఉంది. మీకు ఈ దేశంలో రెండు యుద్ధ భూమిలో పుట్టాయి. ఈ రెండు సమయంతో సంబంధం లేదు. రామాయణం త్రేతాయుగంలో జరిగింది కదండి, భారతం ద్వాపరయుగంలో జరిగింది కదండి. అందుకని భగవద్గీత ఇప్పటికీ పనికొస్తుందా అండి, రామాయణం పనికొస్తుందా అండి, అది అసందర్భమైన ప్రశ్న. ఎందుకని అంటే ఎంతకాలం పర్వతాలుంటాయో ఎంతకాలం నదులుంటాయో అంతకాలము రామాయణం ధర్మం ఉంటాయి. అయితే అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఒక మహోత్కృష్టమైన అమృత భాండం పుట్టింది, అదే భగవద్గీత. అది అర్జున విషాద యోగం వల్ల పుట్టింది. అర్జునుడు మోహాన్ని పొంది శత్రువులను చూసి ధార్మిక బుద్ధిని పొందాడు. వీళ్ళని చంపచ్చా, అయ్యయ్యో వీళ్ళని చంపితే సమాజం ఇలా అయిపోతుంది, మా తండ్రులున్నారు, మా తాతలున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నేను చంపడం ఏమిటి, కృష్ణ రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపో, నేను చంపలేను, నేను ఈ నిత్తుటి కూడు తినను, నేను ఈ రాజ్యం చెయ్యను అంటూ ఉంటే ఆనాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పారు. ఆ భగవద్గీత ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి మనందరికీ శిరోధార్యమే. అలాగే రామాయణంలో యుద్ధభూమిలో ఆదిత్య హృదయం పుట్టింది. ఎలా అయితే అర్జునుడు విషాదాన్ని పొందాడో అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా బడలిక చెందారు. రావణ సంహారం ఎలా చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నారు. అక్కడ కృష్ణ భగవానుడు ఉపదేశం చేశాడు, ఇక్కడ అగస్త్య మహర్షి ఉపదేశం చేస్తున్నారు. గమ్మత్తు ఏమిటంటే రాముడికి అనేకమైన అస్త్రములను ఉపదేశం చేసిన వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాస్త్రము, యామ్యాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము, తర్వాత పాశుపతాస్త్రము, ఇవన్నీ ఉపదేశం చేశారు. ఇవాల్టి రోజున మనం ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలని ఉపదేశం పొందడానికి వీలు కుదరదు. కానీ మీకు రామాయణంలో ఎక్కడా ఏ దేవతని ఉద్దేశించి కూడా 24,000 శ్లోకాలలో ప్రత్యక్షంగా ఒక దేవతా స్తోత్రములు అనేటువంటివి కనపడవు. ఒక్క ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కదానే మహర్షి కటాక్షించారు. అది కూడా ఎంతసేపు ఎలా కటాక్షించారో తెలుసా అండి? ఆదిత్య హృదయానికి ఒక రహస్యం ఉంది. మీరు బ్రహ్మాస్త్రం పొందలేరు, ఐంద్రాస్త్రాన్ని పొందలేరు, యామ్యాస్త్రాన్ని పొందలేరు, వాయువ్యాస్త్రాన్ని పొందలేరు. అందుకే అక్షర రూపమైన అస్త్రాన్ని ఎంతకాలమునకు మీరు పొందేటట్టుగా మహర్షి జాతికి చేసిన కృప ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయం మీ అమ్ముల పొదిలో ఉంటే రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు మీరు చేతిలో పట్టేసుకున్నట్టే. అంత శక్తివంతం ఆదిత్య హృదయం. అందుకే మహర్షి దాన్ని ఉపదేశం చేస్తూ 31 శ్లోకాలు మాత్రమే చెప్పారు. 31 శ్లోకాల్లో అవి ప్రారంభం చెయ్యడం కూడా తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలవుతుంది. తత్తతో మొదలైన కాండ సుందరకాండ. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శనః అని మొదలైంది. తత్తతో మొదలై తత్తతో పూర్తయింది సుందరకాండ. మళ్ళీ తత్తుతో ప్రారంభమైనటువంటి మహోత్కృష్టమైన స్తోత్రం ఆదిత్య హృదయం. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం అంటూ మొదలుపెట్టారు. గమ్మత్తు ఏమిటంటే ఈ 31 శ్లోకాల్లోనూ మొట్టమొదటి శ్లోకాన్ని మీకు అగస్త్య మహర్షి వచ్చి చూసి కిందకి దిగారు అనేటటువంటి పరిచయ శ్లోకంగా పక్కన పెడితే 30 శ్లోకాలు మిగులుతాయి. 30 శ్లోకాల్లో మొట్టమొదటి 8 శ్లోకాలు మీకు అంగన్యాస కరన్యాసాలకి, తదనంతరం ఆ 8 శ్లోకాలు ఆ స్వరూప విశేషణానికి సరిపోతే చివరి 8 శ్లోకాలు ఆనంతరమైన ఫలసిద్ధిని చెప్తే ఇంకా మిగిలిపోయేటటువంటివి అటు 8 ఇటు 8 16 శ్లోకాలు వెళ్ళిపోతే, మొట్టమొదట మీకు పరిచయం చేసినటువంటి శ్లోకం ఒకటి వెళ్ళిపోతే ఎన్ని వెళ్ళిపోయాయి అప్పటికి 9 18 శ్లోకాలు వెళ్ళిపోతే ఇంకా 12 శ్లోకాలు మిగుతాయి. 9 కాదు 9 అటు 9 ఇటు 9 తీస్తే 18 పోతే 12 శ్లోకాలు ఉంటాయి. 18 12 30 మొట్టమొదటిది అగస్త్య మహర్షి కిందకి దిగినటువంటి శ్లోకం 31 శ్లోకాలు. మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్త్య మహర్షి చెప్పేశారు, కాంతారేషు భయేషు చ, మీరు మహారణ్యంలో ఉండండి, మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి, ఏదైనా ప్రమాదం వచ్చేస్తూ ఉండనివ్వండి. మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి. మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం. ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు. పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే, అటువంటి ఉపాసన చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీల్లేదు. అది స్నానం చెయ్యాలి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించి మంత్రం చెయ్యాలి. ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు. మీరు నడుస్తూ కూర్చుని నిలబడి అరణ్యంలో ఉండండి, ఎక్కడ మీకు భయం వేయనివ్వండి. ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. నేను సూర్యుడిని చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు. కళ్ళు మూస్తే సూర్య దర్శనం అయిపోతుంది మీకు. అటువంటి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుడిని ఉపాసన చేయాలి. ఉపాసన చేసి 3 సార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు. కానీ ద్వాదశాత్మన్నమోస్తుతే 12 గురు ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు. అందుకే నిన్నటి రోజున ఇక్కడ ఆదిత్య హృదయం జరిగితే 12 మాటలు అందరితో చెప్పించడానికి కారణం అది. అందుకని మీకు మిగిలినటువంటి దేవతాస్వరూపాలు ఈ కంటితో చూడడానికి కుదరదు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు. ఎదురుగుండా ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు. చేసేసి మీరు ఎలా ఉండండి, మీకు చాలా భయం వేసేసింది అనుకోండి, వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణంచగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. తప్పులు లేకుండా 31 శ్లోకాల్ని కంగారు కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలుసా అండి? ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబింబంగా ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతే సమయం పడుతుంది. అలా దాన్ని తీసుకొచ్చారు మహర్షి. వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు. అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్తుతి చేస్తారు. స్తుతి అంటే నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి అని చెప్తారు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి ఏష బ్రహ్మచ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతి అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కాని తెలియక కాని ఆదిత్య హృదయం చదివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో. అంటే మీకు రుద్ర ప్రశ్నలో రుద్రాధ్యాయము అని ఉంది, అందులో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజ త్రయంబకాజ త్రిపురాంతకాజ త్రికాగ్నికాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాజ సర్వేశ్వరాజ సదాశివాయ శ్రీమన్ మహాదేవాజ నమః అని నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమకం ఎలా పెడుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది. అందుకే నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాజ జయభద్రాజ హర్యశ్వాజ నమో నమః నమ ఉగ్రాజ వీరాజ సారంగాజ నమో నమః నమ పద్మ ప్రబోధాజ మార్తాండాజ నమో నమః బ్రహ్మేశానచ్యుతేసాజ సూర్యాజాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాజ రౌద్రాయ వపుషే నమః అని నమకంతో నుతి కింద పెడుతుంది. అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది. అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి మూలమంత్రంతో, ఇంకా దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టు. అందుకని మీరు కళ్ళు మూసుకుని సూర్యభగవానుడి యొక్క ఉదయం జరుగుతుంటే దాన్ని ఎదురుగుండా కూర్చునో, లేకపోతే పూజామందిరంలో కూర్చుని, అంటే అది ఉపాసనా రహస్యం, అది ఉపదేశంలో చెప్తారు. నమస్కారం చేస్తూ ఒక్కసారి నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాజ జయభద్రాజ హర్యశ్వాజ నమో నమః నమ ఉగ్రాజ వీరాజ సారంగాజ నమో నమః నమః పద్మ ప్రబోధాజ మార్తాండాజ నమో నమః అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా. భాస్కర అని ఒక నామం వస్తుంది అందులో. ఆరోగ్యం భాస్కరాది చేత్, మీ శరీరారోగ్యం ఆ భాస్కరుడి చేతిలో ఉంటుంది. ఆ భాస్కర అన్నదాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు. మహర్షి తీసుకెళ్లి బిగించేశారు. మీరేం చెయ్యక్కర్లేదు, ఒక అస్త్రం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించే ముందు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఎలా పెడతారో అలా తీసుకొచ్చి కూర్చేశారు. కొన్ని కొన్ని మంత్రాలు కొందరు కొందరు మాత్రమే చెయ్యాలి. ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ చదువుకోవచ్చు. అంత సాత్వికం చేసేసారు మహర్షి. దాన్ని చేసేసి ఈ జాతికి వాల్మీకి మహర్షి ఒక గొప్ప వరదానం చేసేసారు. అబ్బాయి, మీకు ఏ కోరికలు ఉంటాయో నాకు తెలుసు. మీ అందరి కోరికలు సిద్ధించడానికి మీ అందరికీ ఒక అపురూపమైన బహుమతి ఇచ్చేస్తున్నాను. అందుకే అంత పరమపావనమైన ఆదిత్య హృదయం కాబట్టే నిన్న మహానుభావుడు గోపాలకృష్ణ గారు అంత శ్రమ తీసుకుని అంత కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ తీర్థం అందాలి అని నిన్న అగ్నిహోత్రంలో హవిస్సులు ఇప్పించి ఆ తీర్థాన్ని అందరికీ అందించి పంపించారు. వారు కూడా పండితులు కూడా ఎంత బాగా చేశారంటే, నిజంగా వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? మనం తీర్థం తీసుకుంటూ ఉంటే, మనం ప్రసాదం తీసుకుంటూ ఉంటే నిజానికి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏం చేశారో మీరు చూసారా? వాళ్ళు వెళ్ళలేదు. వేదం నడుస్తుంటే, వేదము యొక్క పన్నాలు చదువుతుంటే ఆ శబ్దశక్తికి దేవతలందరూ నిలబడి ఉంటారు. వేదం అంత గొప్పది. వేదం చదవడం అంటే మాటలు కాదు, ఇది జన్మజన్మాంతర సుకృతం వేదం చదువుకోవడం. అందుకే కదా ఆ రోజున మహానుభావుడు ఆ రామకృష్ణ అవధానులు గారు వస్తే అంత పొంగిపోయాం. అందుచేత నిన్నటి రోజున వారు కూర్చుని ఆ వేదంలో పన్నాలు చదువుతూనే ఉన్నారు. మనందరం తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయేటంత వరకు. అందుకని ఆదిత్య హృదయం అంత శక్తివంతం. అంత శక్తివంతమైన ఆదిత్య హృదయంలో స్వామిని అనేక రూపాలతో కీర్తిస్తారు. ఈయనలో అన్ని స్వరూపాలు కలిసిపోయాయి అంటారు. అందుకే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఆయన కిరణములు చొచ్చుకుని వెళ్ళనటువంటి ప్రదేశం ఉండదు. భాస్వరం ప్రకాశింపచేస్తాడు, చీకటిని పోగొడతాడు, అందరినీ మేల్కొలుపుతాడు, తూర్పు దిక్కున బయలుదేరుతాడు. తూర్పు దిక్కు పర్వతాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు పశ్చిమ పర్వతాన్ని గుర్తుగా కలిగి ఉంటాడు. ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాడు. ఋగ్యజు సామపారగ, అరుగ్వేదం అంటే వాక్కు, యజుర్వేదం అంటే కర్మ, సామవేదం అంటే హృదయంలో ఉండేటటువంటి సామ్యబుద్ధి, సౌమ్యమైన బుద్ధి. ఈ మూడు వేదస్వరూపాలుగా లోపల ఉండేటటువంటి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు. తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నీటిలో నిలబడి తమ యొక్క కలువరేకులు ఇలా ముడుచుకున్నటువంటి కమలములకు తన లేత కిరణములతో చక్కలిగింతలు పెట్టి ఆ కమలములు విచ్చుకునేటట్టుగా చేస్తాడు. ఆ మహానుభావుడే ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః, అటు నుంచి ఇటు దాటుతూ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తన కిరణముల చేత తాగుతాడు. తాను ఎలా పుచ్చుకుంటాడో తిరిగి తాను అలా ఇచ్చేస్తాడు, తప్ప తను దాచుకోవడం చేత కానివాడు, పరబ్రహ్మస్వరూపుడు. ఉప్పు నీటిని తాను పుచ్చుకొని తీయటి నీటిగా మార్చి మేఘం చేస్తాడు. అయ్యయ్యో, పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘనవృష్టిరపాం మిత్రో, నీటికి స్నేహితుడై ఉంటాడు. ఆదిత్య హృదయం చదివితే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు. అపాం మిత్రో, ఆయన నీటికి మిత్రుడు. అందుకే నీటిని వర్షింపచేస్తాడు. మళ్ళీ అపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః, ఆ వింధ్యవీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే, అన్ని ఆయనై ఉంటాడు. ఎందుచేత ఆయన సృష్టిస్తాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. మీకు అందుకే చిన్నప్పుడు సైన్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తారు. మీరు మట్టిలో ఒక మొక్కని పెట్టి చీకట్లో ఇంట్లో పెట్టారనుకోండి, అది కొంతకాలానికి ఆకులలో కిరణజన్య సంయోగక్రియ లేక పత్రహరితం ఏర్పడక చెట్టు చచ్చిపోతుంది. అదే చెట్టుని తెచ్చి మీరు సూర్యరశ్మిలో పెట్టారనుకోండి, సూర్యకిరణముల చేత వంట చేసుకుని ఆ ఆకుపచ్చతనాన్ని తన ఆకుల్లో పెట్టుకుని తిని చెట్టు పైకొస్తుంది. లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్యభగవానుడే, ప్రత్యక్షమైనటువంటి దైవం. ఆయన కోరేది మాత్రం ఒక్కటే, కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఎవడు కృతఘ్నుడు అంటే, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్ని ఇస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు. వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి. ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చెయ్యాలి. ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి. అందుకని కృతజ్ఞఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమః. ఆయన కృతజ్ఞులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు. ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు, కానీ దేని చేత కల్మషం ఆయనకు అంటదు. ఆయన శవం మీద ఆయన కిరణాలు పడతాయి, బురద మీద ఆయన కిరణాలు పడతాయి, శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి, యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి, బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి, పనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి. అన్నిటినీ ఆయన కిరణాలు భాసింపచేస్తాయి. ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు. ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్నా ఆయన అపవిత్రుడు కాడు. తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతి. అటువంటి వాడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి. ఆయనే ప్రజాపతి, ఆయనే సృష్టి చేస్తాడు. సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి, గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు. అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఇ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాలలోంచి వస్తుంది. అందుకే నీతి శాస్త్రంలో మాట చెప్తారు, బాలార్క ప్రేత ధూమశ్చ. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు. ఎందుకంటే బాలార్కుడు అంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాలు మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు. సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే, ఇప్పుడైతే బహుశా విటమిన్ ఇ అంటున్నారేమో దాన్ని, ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తుంది. అందుకని దేంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే సూర్యకిరణాల్లోంచి వచ్చేస్తుంది అంతే. తనంత తానుగా ఆయన లోకమును పోషిస్తాడు. ఆయన స్కందుడు, ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు, అక్కడున్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి. ఆయన ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన. ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని. ఆయన సృష్టి చేస్తాడు, అన్నం పెడతాడు, పోషిస్తాడు, లయం చేసేస్తాడు. ఆయన చెయ్యనిది ఉండదు, అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి. ఎందుకని శంకర భగవత్పాదులు అంటారు, ప్రత్యాయాంతిగత పునర్న దివసాహ కాలో జగద్దక్షక, కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటినీ. ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి. ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది. అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు మార్తాండ. ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు. అందుచేత ఆయన చెయ్యనిదేమిటి? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగ. శివాష్టోత్రంలో గడిపాను నేను. నేను తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్శన తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగం యద్రష్టుమభ్యాగతోరణం. ఒక్కొక్కటి చూస్తుంటే మనస్సు ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోతుంది. ఆ సూర్యబింబం గురించి చెప్తున్నప్పుడు ఆ సూర్యబింబం గురించి చెప్తూ అర్కహ అన్న మాటకి శంకర భగవత్పాదులు చేసిన వ్యాఖ్యానం జ్ఞాపకానికి వచ్చి అందులోంచి హిరణ్యరేత అన్న మాట శంకరాచార్యులు వారు ఎలా చెప్పారు అన్నది గుర్తొస్తే మనస్సు గబుకుని హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశోనగ భుజంగ భూషణో భద్గో గిరిధన్వా గిరిప్రియ కృత్తివాసాహ పురారాతిర్భగవాన్ ప్రమదాదిప. శివాష్టోత్రంలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి అది ఒక్కొక్కటి జ్ఞాపకానికి వస్తుంటే ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది. అందుచేత మహానుభావుడు చిత్రం ఏమిటంటే శంభుహు అన్నారు ఆయన. శంభుహు అంటే శం అంటే సుఖమునకు కారణమై ఉంటాడు. శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగ పూషా గభస్తిమాన్ ఆయనే ఖగ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయన ఒక్కటే.
అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు. అంటే అగస్త్య మహర్షి అన్నారు, ఏతత్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విధీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆదిత్య హృదయంలో ఒక గమ్మత్తు, పిలిచినప్పుడు మహాబాహో అని పిలుస్తారు, పూర్తి చేసినప్పుడు మహాబాహో అని పూర్తి చేస్తారు. ఎందుకు అలా పూర్తి చేయడం అంటే అందులో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్యద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో. పిలిచారు కదా, రామా రామా మహాబాహో అని పిలిచారు. ఎందుకు రామ రామ రెండు మాటలు అండం ఎందుకు అంటే ఇందులో మీరు ఒక గొప్ప దర్శనం. అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి, దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే ఇంకా. అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో రెండు మాటలు రామా రామా అండం ఎందుకు అంటే తండ్రికి కొడుకు మీద చాలా ప్రీతి ఉంటుంది, వాత్సల్యం కొడుకు అంటే. అందుకని ఏం చేస్తాను, మా అబ్బాయికి నేను ఏదైనా చాలా అకస్మాత్తుగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, మామూలుగా ఒక్కసారి పిలవను, ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. రెండు మాటలు పిలవడంలో వాత్సల్యం బయటపడుతుంది. నా బిడ్డడు కనుక, నా బిడ్డని నేను రక్షించుకోవాలి కనుక, వాడికి తొందరగా ఈ మాట చెప్పియాలి కనుక, ఒరే షణ్ముఖ షణ్ముఖ ఇలారా అంటాను. అలా రామ రామ మహాబాహో, ఎన్ని బాహువులు చెప్పలేదు, మహాబాహో. నువ్వు సామాన్యుడివి కావు రామా, నరుడిగా నటిస్తున్నావు, నువ్వు శ్రీ మహావిష్ణువు, నీ చేతుల చేత సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత, నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి, అంతటా వ్యాపించిన వాడివి, ఇవాళ నరుడిగా ఉన్నావు. ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగపెట్టుకున్నావా, నరుడిగా ఉండి రావణుడిని చంపడం ఎలా అని ఎందుకు బెంగపెట్టుకోవడం. రావణుడికి 20 చేతులు ఉన్నాయి, 20 చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు, 10 తలకాయలు ఉన్నాయి. రామా వాడికి ఎన్ని చేతులుంటే ఎవడికి కావాలి, నువ్వు మహాబాహో, నువ్వు శ్రీ మహావిష్ణువు, అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు, అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి, అటువంటి వాడివి నువ్వు బెంగపెట్టుకుంటావేటి, అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామా అంటే ఉపదేశం చేస్తున్నారు, ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు. శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజీష్యసి. ఒక గురువుకుంటుంది ఆర్తి, ఒక తండ్రికి ఉంటుంది ఆర్తి. అందుకే అగస్త్య మహర్షి అన్నారు, ఇది విను, ఎంత ధైర్యమో చూడండి చెప్పేటప్పుడు, చేయగానే ఏమో నేను చెప్పలేనండి, మరి శక్తిని ఇస్తుందో ఇవ్వదో అన్నవాడు గురువు కాడు, నేను అది ఉపదేశం చేస్తాను రక్షించి తీరుతుంది అన్నవాడు గురువు, నమ్మకం ఉండాలి గురువుకి. అందుకని రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానరీన్వత్స సమరే విజీష్యసి. ఇది నువ్వు చదువు రామా, నువ్వు విజయాన్ని పొంది తీరుతావు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, సర్వశత్రువుల్ని జయిస్తావు రామా అన్నారు. ఆనాడు రాముడికి చెప్పారు, ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి, మాకెందుకు అంటారేమో, సర్వశత్రు వినాశనం, మీకే శత్రువులుంటే వాళ్ళు పోతారు. అంటే దాని ఉద్దేశ్యం ఎవడి మీదో కోపం పెట్టుకుని ఆదిత్య హృదయం తరవమని కాదు, ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు, కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. లోపల కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఆదిత్య హృదయంలోంచి వస్తుంది. అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. దాన్ని నమః నమః పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ. అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే, కొన్నిటిని మీరు తీసుకుని నమః పెట్టడం అలవాటైతే, దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ మళ్ళీ నామాలు అయిపోతాయి, అదో ప్రక్రియ. అవన్నీ బహిరంగ వేదికల మీద చెప్పవలసినంత అవసరం ఏం లేదు, అందుకని అవన్నీ నామాలు అయిపోతాయి మళ్ళీ. అందుకని రామా ఇది సర్వమంగళ మాంగళ్యం, నీకు సర్వస్త శుభాల్ని ఇచ్చేస్తుంది, శత్రువుల్ని దునుమాడేస్తావు, ఉత్సాహం పుట్టేస్తుంది, నీ కోరికలన్నీ సిద్ధించేస్తాయి. రామా, ఈ ఆదిత్య హృదయాన్ని పుచ్చుకో. ఏమిటి దాని పేరు? ఏ సూర్యస్తోత్రం అనకూడదా? అనలేదు మహర్షి. ఇది ఆదిత్య హృదయం అన్నారు. ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు. అదితి కుమారుడు సూర్యభగవానుడు. ఆయన చీకట్లో రాక్షసులు ఉంటారు. ఆదిత్యుడు ఆదిత్య హృదయము అని ఎందుకు పిలిచారంటే, ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని 12 మంది ఉంటారు. అందుకే మీకు అందులో ద్వాదశాత్మన్నమోస్తుతే అని ఒక పేరు వస్తుంది మధ్యలో. అది ఎక్కడికి తీసుకొచ్చారంటే, దాన్ని తీసుకొచ్చి నక్షత్ర గ్రహ తారాణామధిపో విశ్వభామన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే. సమస్త గ్రహములకు సమస్త నక్షత్రములకు అధిపతివై ఉంటాయి. అటువంటి వాడై మహానుభావుడు ద్వాదశాదిత్యులు ఆ సూర్యమండలంలో ఉంటారు. ఆ ఉన్నవాళ్లే ఇంద్రుడు, ధాత, భృగువు, పూషుడు, మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, అర్చిస్సు, వివస్వంతుడు, త్వష్ట, సవిత, విష్ణువు. ఇందులో హృదయము అంటే ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వారిలో ఉన్న ద్వాదశాదిత్యులలో 12 ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశకి విశేష ప్రాధాన్యత ఇచ్చి వచ్చినవాడు విష్ణువే కనుక ఇవాళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి అగస్త్యుని అడ్డుపెట్టి అగస్త్య మహర్షి చేత ఉపదేశంతో. అందుకని దీన్ని కానీ నువ్వు చదివితే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇది ఎక్కడ చదవాలి? యుద్ధ భూమిలో ఉన్నాను కదండి. మరి యుద్ధ భూమిలో ఉండి చాలాసేపటి నుంచి యుద్ధం చేశాను, ఒళ్ళంతా నెత్తురు కారిపోతోంది, అశౌచంతో ఉన్నాను. అశౌచం అంటే ఏం, నేను ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రాలేదు, ఇప్పుడు మరి ఎలా? దాని గురించి నువ్వేం బెగ్గపెట్టుకోకు రామా. కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వై నమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితిం జప్త్వా యుద్ధేషు విజీష్యసి. రామా, నువ్వు అరణ్యంలో ఉండు, యుద్ధ భూమిలో ఉండు, ఇంట్లో ఉండు, బయట ఉండు, ఎక్కడుండు, నీకు ప్రమాదం వచ్చినా భయం వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువు, చాలు, నిన్ను రక్షించేస్తుంది. ఒక్కసారి ఆ సూర్యమండలాంతర్వర్తిన సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యి, చేస్తే అక్కడి నుంచి రక్షణ వస్తుంది. మళ్ళీ చిట్ట చివర పిలిచారు ఏమని, అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వదిష్యసి. మళ్ళీ చివర పిలిచారు, మహాబాహో విన్నావా ఆదిత్య హృదయం, ఇప్పుడు చదువుకో. ఇది చదివితే ఏమవుతుంది, ఇప్పటి వరకు ఏ రావణ సంహారం చెయ్యడం కోసమని నువ్వు బెంగ పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావో ఆ రావణుడు తేలికగా నిహతుడైపోతాడు. అందుకని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఇది గమ్మత్వ ఆదిత్య హృదయంలో. మిగిలిన వాళ్ళందరూ నిలబడ్డారు ఆకాశంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు. అగస్త్యుడు ఒక్కడే ఏం చేశాడో తెలుసా అండి, యుద్ధం జరుగుతుండగా వచ్చి చూశాడు, రాముడు నీరసపడుతున్నాడని కిందకి దిగాడు, ఆదిత్య హృదయం చెప్పాడు, రామా రావణుడు నిహతుడైపోతాడయా, ఆదిత్య హృదయం చదువు అన్నాడు. శిష్యుడు 3 చదువుకున్నాడు, తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడంతే. మరి నిలబడి చూడక్కర్లేదా రావణ సంహారం అయిందో లేదో? చూడక్కర్లేదు, తనకు ఆ నమ్మకం ఉంది. గురువుకి ముందా విశ్వాసం ఉండాలి. గురువు అంటే గురిని చూపించేవాడు. గురువుకే విశ్వాసం లేకపోతే ఇంకా శిష్యుడికేం చెప్తాడు? సంశయాత్మ వినశ్యతి. తనకు ఆ స్తోత్రమునందు నమ్మకం లేకపోతే ఉపదేశం చెయ్యడానికి గురువు అనర్హుడు. అందుచేత మహానుభావుడు వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ రికార్డింగ్లో కూడా వెళ్తాను, కాసేపు ఆపకూడదంటే ఒక 5 మళ్ళీ చేద్దరు, కానీ వ్యక్తి రికార్డింగ్లోకి ఎందుకు? ఈ గురువుకి ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్న గురువులు ఇచ్చారు కాబట్టి నిలబెట్టింది. అందుకని అగస్త్య మహర్షి వచ్చి ఉపదేశం చేసి నిలబడలేదు, ఉపదేశం చేసి వెళ్ళిపోయారంతే. అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్త్వా తథాగశ్చో జగామ చ యథాగతం. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. ఇంకా నేను చూడడం ఏమిటి, చచ్చిపోయినట్టే రావణాసురుడు, ఇంకా నేనే అనుమానం పడక్కర్లేదు, మా వాడికి చెప్పేశాను ఆదిత్య హృదయం, వెళ్ళిపోయారంతే గురువుగారు. ఇది నమ్మకం. అందుకని గురువుగారు నిలబడక్కర్లేదు, అక్కడ వెళ్ళిపోయారంతే. ఎంత విశ్వాసమో చూడండి. ఇవాళ రామాయణాంతర్గతంగా యుద్ధకాండ చెప్తే తప్ప మీకు ఏ కాండ చెప్పినా ఆదిత్య హృదయం రాదు. మళ్ళీ ఆదిత్య హృదయంగా చేసుకోవాలంతే ఉపన్యాసం చెప్పుకోవాలి తప్ప రామాయణాంతర్గతంగా వచ్చేటటువంటి పరమోత్కృష్టమైన అమృత భాండం ఆదిత్య హృదయం. అది రావడం కాదు, మాఘపాదివారం నాటి సాయంకాలానికి వచ్చి ఉదయం అంత క్రతువు జరిపించుకున్నాడు రామచంద్రమూర్తి. ఎక్కడైనా చేస్తే సాధారణంగా సూర్య నమస్కారాలు జరుగుతాయేమో, రామచంద్రమూర్తే వచ్చి అక్కడ కూర్చోవడం సాధారణంగా జరిగేటటువంటి క్రతువు కాదు. నిన్నను మీ అందరి భక్తికి స్వామి పరవశించిపోయాడు, ఆలయంలోంచి కదిలొచ్చి అక్కడ కుర్చీ వేసుకుని తను సీతమ్మ కూర్చుని పిల్లలందరినీ చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటికీ మనకి తెలియకపోవచ్చు, కానీ నిన్న చేసినటువంటి మీ ఉపాసన, నిన్న మీరు చదివినటువంటి ఆదిత్య హృదయం ఖచ్చితంగా రక్షించి తీరుతుంది. నాకేమీ అపనమ్మకం లేదు ఆ విషయంలో, నాకు పూర్ణమైన విశ్వాసం ఉంది. అందుచేత అటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తమాపతంతం సహసా స్వనవంతం మహాధ్వజం రథం రాక్షస రాజస్య నరరాజో తదర్శ కృష్ణవాజి సమాయుక్తం యుక్తరౌద్రేణ వచ్చస తటిత్ పతాకాగహనం దర్శితేంద్రాయుధాయుధం శరధారా విముంచంతం ధారసారమివాంబుదం. పెద్దల్ని నమ్ముకుని ధర్మపథంలో ఉన్నవాణ్ణి గురువులు పిలిచినా పిలవకపోయినా తమంత తాము వచ్చి ఎలా రక్షిస్తారో రామచంద్రమూర్తి జీవితంలో అగస్త్య మహర్షి తనంత తానొచ్చి చేసిన ఉపదేశమే గుర్తు. రావణాసురుణ్ణి, రావణాసురుడికి చేశారా ఉపదేశం ఎవరైనా? ఎవ్వరు చెయ్యలేదు. జీవితంలో కావలసింది ఏమిటో తెలుసా అండి? మనం కౌగిలించుకున్న ఐశ్వర్యం, మనం కౌగిలించుకున్నటువంటి నేను చదివాను చదివాను అనుకున్న చదువు, ఇదేది మిమ్మల్ని రక్షించదు. మిమ్మల్ని రక్షించగలిగినది ఏదైనా ఉంటే ఒక్కటే, భగవంతుణ్ణి నమ్మినటువంటి వారి హృదయంలో మీకు స్థానం దొరికితే వారు మనస్సులో చేసేటటువంటి ఆశీర్వచనం మిమ్మల్ని కాపాడుతుంది. మనకు అందుకే నేర్పారు. అగస్త్య మహర్షి హృదయంలో రామచంద్రమూర్తి స్థానం సంపాదించుకున్నారు. పిలిచినా పిలవకపోయినా శిష్యుడికి ఇబ్బంది వచ్చేటప్పటికీ గురువు తనంత తానొచ్చి ఉపదేశం చేసి వెళ్ళిపోయారు. ఇంకా గురువు ఏం చెయ్యాలి? రోజు నీ పక్కన కూర్చుని చెప్పాలా నీకు చదువు? అక్కర్లేదు. గురువు చేసిన ఈ మహోపకారం చాలు. ఆ గురువుని తలుచుకోకుండా నువ్వేదైనా చెప్పినా, ఆ గురువుకి మంగళాశాసనం చేయకుండా పూర్తి చేసినా నువ్వు కృతజ్ఞుడవు. అందుకని గురువుకి నమస్కారం చేసే చెయ్యాలి. అందుకే జీవితం ఎక్కడిది అంటే గురువులు ఇచ్చినదే జీవితము అంటారు పెద్దలు. అందుకని చూడండి, ఇది రామచంద్రమూర్తి రామాయణం మనకి నేర్పారు. అందుచేత ఆ రథం ఎక్కి వచ్చేస్తున్నట్ట రావణాసురుడు, దానికి నల్లటి గుర్రాలు కట్టున్నాయి. అది మేఘం వర్షం ఎలా వర్షిస్తుందో ఆ రథంలోంచి అలా బాణాలని వర్షిస్తున్నాడు. చుట్టూ బంగారు జాలు కట్టుంది. లోపల సమస్తమైనటువంటి ఆయుధాలు పెట్టబడ్డాయి. తీవ్రమైనటువంటి వేగంతో వస్తున్నాడు. చూశారు రామచంద్రమూర్తి, చూసి కామం నత్తం సమాధేయ పురంధర రథోచిత యుయుచ్చురహమేకాగ్రహ స్మారయే త్వాం నశిక్షయే. నాయన, మా తల్లి, ఇంద్రుడు రథం పంపించాడు కదా, అదిక్కున్నారు రామచంద్రమూర్తి ఆకుపచ్చ గుర్రాలతో. సూర్యభగవానుడు యొక్క రథానికి కూడా అంతే, ఆకుపచ్చ గుర్రాలుంటాయి. సప్త సప్తిర్మరీచిమాన్, ఆయన రథానికి ఉండేటటువంటి ఏడు గుర్రాల పేరు సప్తి ఏట ఒక చోట అన్నారు, ఒక చోట అన్నారు సప్తి అన్న పేరుతో ఒక గుర్రం ఉంటుందన్నారు, కానీ చాలా చోట్ల ఏడు గుర్రాలే చెప్తారు. నేను సప్త సప్తిర్మరీచిమాన్ అని పేరు ఆదిత్య హృదయంలో ఆయనకి. సరే, అందుచేత ఇక్కడ కూడా మహానుభావుడు ఇంద్రుడి యొక్క రథానికి కూడా ఆకుపచ్చని గుర్రాలు ఉంటాయి, రామచంద్రమూర్తి యొక్క రథానికి ఆకుపచ్చ గుర్రాలు ఉన్నాయి, రావణాసురుడి యొక్క రథానికి నల్ల గుర్రాలున్నాయి. ఆ రథం ఎక్కి వస్తుంటే మాతలితో రామచంద్రమూర్తి అన్నారు, నాయన ప్రతిద్వంద్వి వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు, పాశములను చాలా జాగ్రత్తగా పట్టుకో, మనస్సునందు బాగా ధారణ చేసి ఉండు. ఎందుకనంటే ఇవాళ రావణాసురుణ్ణి చంపేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా రథాన్ని నడిపించు, కుడి చేతి వైపుకి తీసుకెళ్లి రథాన్ని. అయితే నేను నీకు చెప్పాను అని నువ్వు మరొకలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారథ్యం చేస్తున్నవాడివి, నీకన్నీ తెలుసు, కానీ నీ మనస్సునందు ఒక ధైర్యం ఉండడం కోసమని ఈ మాట చెప్పాను, వేరొకలా భావించకన్నారు. మన డ్రైవరే కదా అని ఇష్టం వచ్చినట్టు అట్టడితే కారిక్కే ముందు వాడిని పట్టుకుని నానా తిట్లు తిట్టి కారిక్కితే వాడికి కడుపు మంట వచ్చి చాలా బాధ కలిగి మనస్సు డ్రైవింగ్ మీద నిలబడకపోతే అంత కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లో ఉండేవాడు, వెనక సీట్లో ఉండేవాడే. అందుకని సారథితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. సారథి మనస్సు భంగపడకూడదు. అక్కడ వాడే యుద్ధానికి వచ్చే ముందు రావణుడు ఏం చేశాడు? సారథిని నిందించాడు. స్వామి రామచంద్రమూర్తి అయితే ఏం చేస్తారు? సారథితో ఎంత జాగ్రత్తగా మెలుగుతారో చూడండి. అందుచేత ఈ మాటలు చెప్పారు. ఇద్దరి రథాలు ఒకరికెదురుగా ఒకరి రథాలని నిలబెట్టారు. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః సమీ యుద్వైరథం ద్రష్టుం రావణఛయకాంక్షిణః ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు అందరూ నిలబడ్డారు. నిలబడి వాళ్ళందరూ స్వస్తివాచకం చేస్తున్నారు. రాముడు అభ్యున్నతిలో ఉండాలి, రాముడు గెలవాలి, రాముడు రావణ సంహారం చెయ్యాలి అని.